చేశారు, సైకతలింగాన్ని చేశారు, పూజించారు, దాన్ని మళ్ళీ సముద్రం పాలు చేశారు. కాబట్టి రెండవ పుణ్యం. మూడవ పుణ్యం ఏమిటనమాట, స్వయంగా గోకర్ణేశ్వర స్వామి వారిని, మహాబలేశ్వర స్వామి వారిని ఒకరోజు ముట్టుకోవడం కాదు, రోజు ముట్టుకుంటున్నారు. ఈ మూడు చేశారు కనుక ఈ రోజు నుంచి మీరు నిత్యశుచులు. ఒక్క బయట ఉన్న ఆడవాళ్ళు మాత్రమే ఇళ్లలో కలుపుకోకండి, ఇంకా బయట మీరు తిరిగి వచ్చినంత మాత్రం చేత మీ ఇంటికి వస్తే మీకు ఏ దోషము ఉండదు. అంతటి మహత్తరమైన పుణ్యం సంపాదించుకుని ఈసారి పెడుతున్నారు. ఈ శ్లోకాన్ని బాగా పదే పదే అనుకోండి, గుర్తుపెట్టుకోండి అంతే. అహం నిత్య శుచిహి, అహం నిత్య శుచిహి, అహం నిత్య శుచిహి అనుకోండి అంతే. ఈ శ్లోకాన్ని ఎవరు రాశారు? వేదవ్యాసుల వారు. ఎందులో రాశారు? శివపురాణంలో రాశారు. కాబట్టి ఈ శ్లోకం మీరు కంఠస్థం చేసుకోండి. ఈ విధంగా ఆనాడు ఆ బ్రాహ్మడు గోవు ధర్మమానని తన తల్లి యొక్క అస్థికలను అక్కడ నర్మద్ దగ్గర కలిపాడు. గోకర్ణ క్షేత్రం మహాపవిత్రమైనది. ఇంకొక అద్భుతమైన కథ కూడా, గోకర్ణ మహాబలేశ్వర మహాత్మ్యం 234వ పేజీలో మూడవ సంహితలో ఉన్నది. ఒకప్పటి మాట, సప్త పాతాళ లోకముల వరకు వ్యాపించి ఉన్న గోకర్ణ క్షేత్రానికి సంబంధించిన దివ్యగాథ అన్నమాట ఇది. ఒక ఊళ్ళో తుంగభద్రా నదీ తీరంలో ఓ పరమ పాపాత్మురాలు పుట్టింది. పుట్టడానికి ఆవిడ విప్రవంశంలో పుట్టింది. పెళ్ళయిన తర్వాత ఎందుకో కొంచెం వ్యభిచార లక్షణాలు పట్టుకున్నాయి. కొంతమంది కర్మయోగం అది, హాయిగా బంగారం లాంటి భర్త ఉన్నా సరే పరపురుష వ్యామోహం పట్టుకుంది. భర్తకి తెలియకుండా చీటికి మాటికి రాత్రిపూట ఎక్కడికో పోతూ ఉండేది. ఇది భర్తకి తెలిసింది. ఎందుకు వచ్చిందే ఇలాంటి పనులు చేయకు, ఈసారికి క్షమించాను, జాగ్రత్తగా ఉండు అన్నాడు. దాంతో ఒకరోజు రాత్రి ఏం చేసిందిట, మంచి పచ్చడి బండ రోకలి బండ పట్టుకొచ్చి, ఈ దిక్కుమాలిన మొగుడు చీటికి మాటికి నన్ను ఏదో ఒకటి అంటున్నాడు, వీడున్నంత వరకు సుఖం లేదని ఢామ్మని నెత్తిమీద కొట్టింది. ఒక్క దెబ్బకి చచ్చిపోయాడు వాడు. అంటే కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ ఉందన్నమాట ఆవిడికి. లేకపోతే ఒక్క దెబ్బకి చచ్చిపోయాడు ఏంటి బండ దెబ్బకి. ఈ విధంగా భర్తను సంహరించింది. భర్తను సంహరించాక చుట్టాలందరూ తిట్టడం మొదలెట్టారు. ఈ ఊళ్ళో ఉండకూడదనుకుని ఆ ఊరు వదిలేసి ఆవిడ ఇప్పుడు మనం హుబ్లీ అంటున్నామే ఆ ప్రాంతానికి వచ్చి మకాం పెట్టింది. అక్కడ ఆవిడకు ఒక నీచుడు తగిలాడు. కశ్చిత్తు కిరాతకస్తాం వై విచరంతి నిజేచ్ఛయా దృష్ట్వే వనే స్త్రియం చక్రే నినాయ స్వగృహం తతః. అక్కడ ఒక బోయవాడు దొరికాడు. దానికి మంచి అందగత్తి ఈవిడ. అప్పటికింకా 25 వయస్సు మాత్రమే ఉన్నది. ఎర్రని శరీరంతో ఉండేది. అటువంటి సౌందర్యవతిని చూచి ఒక బోయవాడు ఆకర్షితుడైపోయి, ఇదిగో అడవిలో నాతో కాపురం పెడతావా అన్నాడు. అలాగేనన్నది. వెంటనే ఈ శూద్రుణ్ణి, ఈ పరమ నీచుణ్ణి, ఈ కిరాతకుణ్ణి, రోజు క్షుద్రమైన పచ్చిమాంసం తినేవాడిని వెంట పెట్టుకుపోయింది అడవిలో. వాడు దాంతోపాటు ఏం చేసేవాడు, బోయవాడు కదా, వాడికి ఏం తెలుసు ఈ కిరాతకుడికి, రోజు లేడిని జంతువుల్ని వేటాడి కొట్టి చర్మం తీసి పక్కన పారేసి ఆ మాంసం పట్టుకొచ్చి అక్కడ పెట్టేవాడు. ఆ మాంసం వాడితో పాటు తినింది. దాంతోపాటుగా కళ్ళు రోజు పట్టుకొచ్చేవాడు. 4-5 బిందెలు కుండలతో పట్టుకొస్తే కళ్ళు తాగడం, మాంసం తెరడం, కళ్ళు తాగడం, మాంసం తెరడం. వాడితో పాటు ఘోరంగా తిరిగింది. మధ్య మధ్యలో ఏం చేసేది, ఆహారం ఎల్లవేళలో దొరకదు కదా, అందుకని ఒరే ఏదన్నా మేకల మందని కొనుక్కురారా, పొద్దుటిపూట పాలు తాగడానికి ఒక ఆవుల మందను కూడా కొనుక్కురారా అంది. డబ్బులు లేవు అన్నాడు వాడు. డబ్బులేమిటి, ఆ మార్గం గుండా పెడుతున్న పుణ్యాత్ములు ఉంటారుగా, అలాంటి వాళ్ళ నెత్తి మీద వేసి కొట్టేయి, వాళ్ళ దగ్గర నుంచి ధనం దొంగతనం చేయి. దొంగతనం చేసిన డబ్బుతో ఆవులు మేకలు కొనుక్కురాంది. ఇది బాగుందనుకున్నాడు ఈ కిరాతకుడు. రోజు దారులు కొట్టడం మొదలెట్టాడు. దారులు కొట్టడం అంటే ఊరికి రోడ్డు మీద కర్రెట్టు కొట్టడం అని కాదు, అక్కడ ఆ దారి వెంబడి వెళ్ళేవాడిని బుర్ర మీద కర్రతో ఢామని వాడు దెబ్బ కొట్టడం, వాడు చావగానే వాడు పరుసో బంగారమో లాక్కునేవాడు అనమాట. ఈ దుర్మార్గుడి గురించి తెలిసి ఆ మార్గం గుండా తిరిగేవాడు తిరగడం మానేశారట. ఇక కొన్ని వందల మందిని చంపాడు వాడు. చంపి బంగారం వెండి ధనం అపహరించి దీంతో పెద్ద మేకల మంద కొన్నాడు. మళ్ళీ ఈ మేకల మందన్నిటినీ రక్షించడానికి ఒక గొప్ప కొట్టం తయారు చేశాడు అడవిలోనే. దాంతోపాటు పాలు కావాలింది కదా అని ఆవుల్ని కూడా కొన్నాడు. ఆవుల్లో కొన్ని కపిల గోవులు కూడా ఉన్నాయి, నల్ల ఆవులు. రోజు చక్కగా మేకలను చంపుకు తినడం, ఆవుల పాలు తోడు పెట్టుకుని పెరుగు వేసుకు తినడం, కళ్ళు తాగడం, ఈ విధంగా వీళ్ళు మొత్తం మీద ఇష్టం వచ్చినట్టుగా గడిపారు కొంతకాలానికి. కళ్ళుకి బాగా అలవాటు పడిపోయింది. ఒకరోజున రాత్రిపూట భర్త లేడు, ఆ కిరాతకుడు ఎక్కడికో పోయాడు, ఈవిడ తెగ తాగేసింది కళ్ళు, కళ్ళు తాగిన వెంటనే మాంసం తినాలి అనిపించింది అన్నాడు. మాంసం తినకపోతే ఈ శరీరం తట్టుకోలేకపోయేది ఆవిడ. మరి ఈ కళ్ళుకి మాంసానికి ఉన్న సంబంధం ఏమిటో తెలియదు, కానీ అది తాగిన వాడికి మాంసం ఉంటే కానీ మనస్సు అశాంతితో ఉంటుంది అని ఇందులో రాశారు వేదవ్యాసుల వారు. ఆయనకి తెలుసా అంటే ఆయన మహాత్ముడు, కళ్ళు మూసుకుంటే అన్నీ తెలుస్తాయి తపశ్శక్తి వల్ల తప్ప. ఆయన ఏం ప్రాక్టీస్తో రాసింది కాస్తమా, ఆయన ఎప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేయలేదు ఆయన. ఆయనకి కేవలం ఏమిటంటే దివ్య దృష్టి వల్ల తెలిసిందనమాట. ఈ విధంగా ఈ మాంసం తినాలనిపించి భర్త లేడుగా మాంసం తెచ్చిపెట్టడానికి దొడ్లో బోళ్ళు మేకలు ఉన్నాయి కదా, ఒకదాన్ని చంపేసి తెచ్చుకుని వండుకుందాం అనుకుని పెద్ద కత్తి ఒకటి పుచ్చుకుని దొడ్లోకి వెళ్ళింది. ఆ చీకట్లో మేక అనుకుని పాపం కపిల గోవు యొక్క దూడని, నల్లని ఆవు దూడ అప్పుడే ఈనిందిట, ఆ దూడను ఒక్క దెబ్బ కొట్టింది. ఆ కొట్టగానేది అంబ అంది, అంబ అనగానే మత్తులో ఉన్న దీనికి ఇది ఆవు అని అర్థమైందిట. ఇక్కడ రాశారండి వేదవ్యాసుల వారు 15 శ్లోకంలో, భేత శివ శివేత్యాహ కేనచిత్ పుణ్యకర్మనాహతంతం గృహమానీయ జ్ఞాత్వా గోవత్సమంగన. చీకట్లో ఆవు దూడను కొట్టింది, అది అంబా నరిచింది, వెంటనే దీనికి భయం వేసింది. ఎంత పాపాత్మురాలైనా పాతవాసన ఒకటి ఉంటుంది కదా, అరే ఆవు దూడను చంపేసినట్టున్నాను అనుకున్నది. వెంటనే కేనచిత్ పుణ్యకర్మణ, ఎప్పుడో ఎక్కడో ఓ పుణ్యం చేసింది, అందువల్ల చివరి క్షణాల్లో ఆ ఆవును చంపుతున్నప్పుడు శివ శివ అందట, శివశివ శివశివ చంపేశానని. ఎన్ని పాపాలు చేసినా కొంతమంది శివశివ అంటూ ఉంటారు కదా, అలా అంటూ ఉంటే ఆ పాపాలు కనీసం ఎప్పుడు ఒకప్పుడు పోతూ ఉంటాయి అన్నమాట. అందుకే భగవన్ నామం చేయండి రా బాబు అని చెప్పడం అన్నమాట. ఇంత పూర్వం పాపాలు చేశామని తెలిసినా తెలియకపోయినా వీలున్నప్పుడల్లా శివశివ 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 అంటూ ఉంటే కొంతవరకైనా పాపాలు పోతాయి. భగవన్ నామంలో అంత గొప్పతనం ఉన్నది కనుక. అందులో ముఖ్యంగా కలవు సంకీర్తనాత్ ముక్తి, కలవు కలియుగమునందు సంకీర్తనాత్ సంకీర్తన చేయటం వల్ల భగవన్ నామాన్ని తలుచుకోవడం. సంకీర్తనం అంటే ఏంటంటే భగవంతుడి యొక్క నామాన్ని తలుచుకొనుట. ఆ తలుచుకోవటంలో కొంతమంది మంచి మధురముగా మధురము శివ మంత్రం మదిలో మరువకేవో మనసా, మధురము శివ మంత్రం మహిలో మరువకేవో మనసా, ఇహ పర సాధనమే 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 నరులకు సురుచిర తారకమే, ఇహ పర సాధనమే నరులకు సురుచిర తారకమే అని కొంతమంది ఏమో వారి వారి కంఠాన్ని బట్టి మధురంగా పాడితే, కొంతమంది పెద్ద కర్ణ కఠోరకమైన గొంతుకుతో ఇక్కడి నుంచి అరేబియా సముద్రం చివరి ఘూర్నిల్లేదాకా కొందరు అరుస్తారు. ఎలా అరిచినా శివనామము శివనామమే. పాండిత్యమున్నా లేకపోయినా, కంఠం బాగున్నా లేకపోయినా, ఉచ్చారణ సరిగ్గా వచ్చినా రాకపోయినా, వీలున్నప్పుడల్లా శివ 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 అనుకోమన్నారు. అందుకని ఈవిడికి ఎప్పుడో పూర్వం ఇళ్లల్లో శివశివ అనడం అలవాటు కదా, పుట్టింది గొప్ప విప్రవంశంలో కాబట్టి ఆ పాతది ఎప్పుడో గుర్తుకొచ్చి ఈ ఆవు చచ్చిపోతూ అరిచినప్పుడు శివ అన్నది. అందుకనే కేనచిత్ పుణ్యకర్మణ, ఎప్పుడో చేసుకున్న కొంత పుణ్యం వల్ల శివనామస్మరణ వచ్చింది. ఆ తర్వాత ఏం చేసింది, ఓ పక్కన కళ్ళు తంతుంది లోపల, అందుకని శివశివ అన్న మళ్ళీ ఆ చర్మం వలిచేసి మాంసం పట్టుకొచ్చేసి ఏమైతే అయింది, ఎలాగో చచ్చింది కదా దూడ తినేద్దామని వండుకుని పాపం ఆ గోమాంసాన్ని తినదనమాట. లేగ దూడ మాంసాన్ని తినేసింది. క్రమంగా కాలం గడిచింది, ఎన్ని పాపాలు చేసింది, భర్తని చంపింది, జంతువుల్ని చంపింది, కళ్ళు తాగింది, నీచుడైన కిరాతకునితో సాంగత్యం చేసింది, ఈ పాపములన్నీ వార్ధక్యంలో పట్టుకున్నాయి. క్రమంగా శరీరముకి కుష్ఠరోగం పట్టుకుని ఈ వేళ్ళు ఊడిపోయే ఏకంగా మహాపాపం రోగ రూపంలో మనల్ని పీడిస్తుంది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే, మనం ఎంతో పూర్వం చేసిన పాపమే మనకి వ్యాధి రూపంలో పట్టి పీడిస్తుంది. ఇవాళ మనం అనుభవిస్తున్న రోగాలన్నీ మనం చేసిన పాపాలు. ఆ పాప ప్రాయశ్చిత్తానికే భగవత్ కథలు వినాలి, భగవన్ నామ సంకీర్తన చెయ్యాలి. రోగం వచ్చినప్పుడల్లా ఇతరులను తిట్టుకోకండి, ఇవన్నీ మన పాపాలు అనుకోండి అంతే. కాలు విరిగింది, అది ఆ భగవన్ నామం చెయ్యకపోవటం వల్ల వచ్చిన పాపం. చెయ్యి విరిగింది, మోకాలు దెబ్బతింది, లేక కాలు బెణికింది, ఇంకేదో రోగం వచ్చింది, ఈ రోగాలన్నీ మన పాపాలే, హాయిగా అనుభవించేద్దాం. అందుకే ఏమో ఏం చేశాను అనుభవిద్దాం అనుకోండి, ఏడవద్దంతే. ఆ సమయంలో అయ్యయ్యో కాళ్ళు నెప్పొట్టి వస్తున్నాయి, నడుము పీకుతుంది, ఏం వద్దు అనుభవిద్దాం అంతే. ఈ దెబ్బతో ఈ కర్మ వదిలిపోతుంది అన్నమాట. అలాగే ఈ పాపాత్మురాలు ఒకటా రెండా కాదుగా, మరి చేసిన చిన్న చితక పాపాలు కదా. ఈ కుష్ఠరోగం పట్టుకుంది, పీడించేసింది శరీరాన్ని, శరీరం మీద పుళ్ళు ఎక్కువైపోయాయి, ఏగలు చేమలు వాలిపోవడం మొదలుపెట్టాయి, రక్తం బయటికి రావడం మొదలుపెట్టింది, చెవులు దొప్ప చెవులు అయిపోయాయి, ముక్కు తప్పడైపోయింది, జుట్టు ఊడిపోయింది, వికృతంగా వారిపోయింది ముఖమంతా, మచ్చలు ఒళ్ళంతా తెల్ల మచ్చలు ఎక్కువైపోయాయి, దుఃఖంతో అల్లాడిపోయింది. దీన్ని చూడలేక కిరాతకుడు వదిలేసిపోయాడు. అందంగా ఉంటే కూడా ఉంటాడు, కానీ అందం పోతే ఏ మొగుడు మాత్రం భార్యని దగ్గర పెట్టి ఏలుకుంటాడు? అందులో వాడేం కట్టుకున్న మొగుడు కాదుగా మరి. అందువల్ల వదిలేసిపోయాడు. ఇప్పుడు ఈ వార్ధక్యంలో మంచం మీద పడినప్పుడు వ్యసనముల కోసం కళ్ళు తెచ్చేవాడు లేడు, ఆకలి వేస్తే మాంసం తెచ్చేవాడు లేడు, పచ్చి మంచినీళ్ళు ఇచ్చేవాడు లేకుండా పోయాడు. ఆశ్చర్యం చెప్పంటారు, మొండి ప్రాణం అని ఉంటుంది, సంవత్సరం పాటు సరిగ్గా తిండి మంచినీళ్ళు తెచ్చిపెట్టేవాడు లేకపోయినా మంచం మీద అలా పడుకుని నానాయాతన పడిపోయిందిట. అదనమాట దుర్భరమైన మరణయాతన అంటారు. మానవుడు ఎంతకాలం బతికాడన్నది కాదు, ఈ దౌర్భాగ్యపు మరణయాతన రాకుండా సుఖంగా పోవాలి, అందుకని జాగ్రత్తగా ఉండండో అని చెప్పారు పెద్దలు అన్నమాట. ఎన్నో పర్యాయములు మనకేం చెప్పారు పెద్దలు, నాయన ఇవాళ నవ్వుతూ పాపాలు చెయ్యకు, అదంతా మరణయాతన కింద అనుభవిస్తావు, జాగ్రత్త సుమానని. సుఖంగా వెళ్ళిపోవాలంటే ఇలాంటి మంచి పనులు చేయాలి. అందుకే సద్గురు పాద పద్మములు పట్టుకున్నవాడు ఎవడైనా సరే భక్తితో పట్టుకుంటే మాత్రం వాడు నరకయాతన పొందకుండా అనాయాసంగా మరణిస్తాడు. పాపం చాలా బాధపడిపోయింది, పురుగులు కూడా బయటకు వచ్చేసేటి శరీరం నుంచి. అలా దుర్భరమైన యాతన అనుభవించి 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 తట్టుకున్న సౌదామిని కాల ధర్మము పొందిన్ టిక్కన ప్రాణం పోయింది చివరికి. ఆ ప్రాణం పోయే ముందు కొన్ని కోట్ల తేళ్లు కుట్టినంత బాధ కలిగింది, చీమలు ఒళ్ళంతా పాకేస్తున్నట్టు అయిపోయింది, పాములు బాధేస్తూ ఉంటే ఎలాంటి బాధ కలుగుతుందో అలాంటి బాధ కలిగింది, రంపముతో శరీరమును పర్ర 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 కోసేస్తూ ఉంటే ఎటువంటి బాధ కలుగుతుందో అటువంటి బాధ పొందింది. ఈ దౌర్భాగ్యరాలు చచ్చి చావగానే ముగ్గురు భయంకరులైన యమకింకరులు అక్కడ ప్రత్యక్షమై ఈవిడ ఆత్మని బయటికి లాగి ఒక యమయాతనా శరీరంలో పెట్టారు. యాతనా శరీరం అని ఒక నల్లని శరీరం ఉంటుందని చెప్పాను కదా, నల్లగా దుబ్బులో ఉండే ఒక ఆరు అడుగుల శరీరం అన్నమాట. ఆ శరీరంలో ఈ ప్రాణాన్ని ప్రవేశపెట్టి యమకింకరులు పైకి పట్టుకుపోయారు. అక్కడ 10,000 సంవత్సరముల పాటు నరకంలో శిక్షలు అనుభవించింది ఈ చేసిన పాపాలకి. భర్తని చంపింది, జంతువుల్ని చంపింది, ఆవుదూడని కూడా చంపింది దుర్మార్గురాలు కళ్ళు కోసమని అని చిత్రగుప్తుడు మొత్తం శిక్షలన్నీ చెప్పాడు. అందుకే ఇందాక మీకు తర్పణాలు ఇప్పించాను గుర్తుందా, సముద్ర తీరంలో ఆదిత్యంతర్పయామి సోమంతర్పయామి ఇలా నవగ్రహాలకు ఇప్పించిన తర్వాత ఏం చేశాను, చిత్రంతర్పయామి చిత్రగుప్తంతర్పయామి యమంతర్పయామి అని వరుసగా యముడికి చిత్రగుప్తుడికి చిత్రుడికి తర్పణాలు అందుకు ఇప్పించాను. ఈనాటి వరకు మీరు చేసిన పాపములన్నీ ఆ తర్పణములు ఇవ్వడంతో పోయాయి. ఒకవేళ ఇవాళ ఎవరైనా ఇవ్వకపోతే రేపు కూడా ఉదయం ఉండేవాళ్ళు ఉన్నారా, ఇంకాను వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారా, రేపు ఉదయం మళ్ళీ రామతీర్థానికి స్నానానికి రండి, రామతీర్థంలో మళ్ళీ ఇంకోసారి తర్పణాలు ఇవ్వండి, లేదా మంగళవారం ఆఖరి రోజైనా సరే తర్పణాలు ఇవ్వండి. ఇస్తే ఆనాటి వరకు చేసిన పాపాలు తెలుసో తెలియకో మనం ఎన్ని హింసలు చేసామో మనకేం తెలుసు. నేను ఏ పాపం చేయలేదు అనొచ్చుగాక, పాపం బేబీ లాంటి వాళ్ళు. గురువుగారు మీరు అలాగంట నేనేం చేయలేదు అంది అనుకుందాం. ఏం చేయలేకపోయినట్టు వాళ్ళ ఇంట్లో ఆలౌట్ పెట్టింది, ఎన్ని దోమలు చచ్చిపోయాయి, మరి ఆ పాపం మనం అనుభవించక ఎంతో కొంత తప్పదు. అందుకని అన్నమాట తర్పణాలు ఇవ్వడం. కాలితో తొక్కావు నేల మీద పైకొస్తున్నప్పుడు, ఆ రోడ్డు అమ్మటి ఇక్కడ దాకా నడిచామా, నడిచినప్పుడు కాలి కింద పడి చీమ చచ్చిందో దోమే చచ్చిందో గొల్ల భామే చచ్చిందో మనకేం తెలుసు. ఈ పాపాలన్నీ తెలుసో తెలియకో మనం చేసినవన్నీ ఈ తర్పణములు ఇస్తే పోతాయన్నమాట. అందుకే భగవంతుడు మనల్ని తీర్థయాత్రలు చేయమన్నాడు అప్పుడప్పుడు. ఇవే కాదట, పాపం ఒక ఆయన ఉన్నాడు, నేను ఎప్పుడూ జీవితంలో శాకాహారం తప్ప మాంసాహారం తినలేదు అన్నాడు ఈయన. ఆయన తెలియకుండా మన వంకాయ బ్రహ్మాండంగా వేయిస్తే తిన్నాడు. ఆ వంకాయ ముక్కలో తెల్లని పురుగు చక్కగా వేగిపోయి నోట్లో గడిపోయింది. ఆయనకి ఏం తెలుసు, పాపం తెల్ల పురుగు తినేశాడు. ఇక చూడండి అక్కడి నుంచి ఆయన బాబోయ్ బాబోయ్ అని అండం మొదలెట్టాడు. ఆ పురుగు కూడా రుచిగా ఉందని కరకరలాడుతుందని వంకాయ అనుకున్నాడు ఆయన. ఆయనకేం తెలుసు, చీకట్లో వండే ఆయనకి కళ్ళు కనపడవు, తినే ఆయనకి కళ్ళు కనపడవు, వడ్డించే ఆవిడకి ముందే కనపడవు, ఇలా పెట్టుకు చూస్తుంది ఆవిడ, అందరికీ భరిస్తుంది. దాంతో ఆ తెల్ల పురుగు కడుపులో గడిపోయింది. ఇప్పుడు దానికి ప్రాయశ్చిత్తం ఏమిటి, అంచేత మనం శుద్ధ శాకాహారులం, ఏమీ తినలేదు అని ఎవరు అనుకోవద్దు సుమా. మనకి తెలియకుండా వంకాయలోంచో టెంకాయలోంచో బత్తాకాయలోంచో ఇంకో బంగాళాదుంపలోంచో దుంప దిగి లోపలికి పోతూనే ఉన్నాయి. అంచేది ఎంత అగ్రహారం వాళ్ళమైనా ఎంత మందంలో పుట్టినా ఎప్పుడో ఒకప్పుడు మనకి తెలియకుండా కడుపులోకి ఇవి పోతాయి. వాటన్నిటికీ ప్రాయశ్చిత్తం, చిత్రం తర్పయామి, చిత్రగుప్తం తర్పయామి, యమం తర్పయామి అని విడిచిపెట్టేశామంటే ఈ తర్పణాల ద్వారా మనకి ఆ శిక్షలు అక్కడ అనుభవించవలసిన కర్మయోగం ఉండదన్నమాట. ఈవిడేమీ చేయలేదుగా మరి, అందువల్ల ఈ పాపాలన్నీ చిత్రగుప్తుడు చెప్పేశాడు అక్కడ, ఈవిడ ఇలా చేసింది అలా చేసిందని. ఏమి నరకాలు అనుభవించిందండి, ఏమి రాశాడు ఇందులో ఆవిడ, యమోపి ధర్మం ఆలోక్య తస్యా కర్మచ పౌర్వికం, పూర్వం చేసిన మహాపాపాలన్నిటికీ ఘోర శిక్షలు వేశాడు. నరకలోక కాలమానం ప్రకారం 10,000 సంవత్సరాలు, అంటే భూలోక కాలమానం ప్రకారం 10,00,000 సంవత్సరాలు అక్కడ శిక్షలు అనుభవించింది టేకక పాపం. రౌరవం, మహారౌరవం, కుంభీపాకం, ఓయ్ బాబు ఏం నరకాలు అవన్నీ మీ కళ్ళ ముందు కనపడాలంటే ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ వివరిస్తానమాట బాగా నరకలోక వర్ణన. ఈసారి భాగవత సప్తాహంలో చతుర్థ స్కంధంలో చెబుతానమాట, పిచ్చెక్కిపోతుంది. పంచమ స్కంధంలో రాశారు అందులో. అందులో కుంభీపాకం అని ఒక నరకం ఉంటుంది, మాయిదారి నరకం. ఇక్కడి నుంచి హుబ్బులీ దాకా వెడితే ఎంత దూరం ఉంటుందో అంత వెడల్పుండే ఒక పెద్ద ఇనప మూకుడు ఒకటి ఉంటుంది. అలాంటి ఇనప మూకుడు పెట్టి దాని కింద పెద్ద కట్టెలు పెట్టి ఈ కట్టెలకు నిప్పెట్టి ఈ ఇనప మూకుడిని బాగా కాల్చి దాని నిండా బాగా నూనె పోసేస్తారు. ఇక ఆ నూనె పోసిన తర్వాత నిన్నో మొన్నో చేశారు కదా మైసూర్ బజ్జీలు, మాయించి మిరపకాయలేసి ఆ మైసూర్ బజ్జీ వేయించినట్టుగా ఈ పాపాత్ముడిని అందులో వేసి ఠింగ్ ఠింగ్ అని పైకి ఇలా ఎత్తుతారు మూకుడితోటి, బూర్ల మూకుడితోటి. వీడు పైకి వస్తాడు, పైకి రాగానే మళ్ళీ వీడి శరీరం యథాప్రకారం అయిపోతుంది. బాబోయ్ ఇంకా మూకుడులో వేయకుండా ఏడుస్తాడు, మళ్ళీ వేసేస్తారు అందులో సుర్ర అనే శబ్దంతో పకోడీ వేగినట్లుగా వేగిపోతాడు. మళ్ళీ వేగిపోయిన తర్వాత బాబోయ్ అని ఏడ్చాక మళ్ళీ పైకి తీసుకొస్తారు, మళ్ళీ పైకి రాగానే యథాప్రకారంగా అయిపోతాడు. చచ్చిపోతే ఒక దెబ్బకు పోతుంది, ఇది అలా కాదు, చావడం ఉండదనమాట, చచ్చేసామంటే ఇదనమాట. అందులో పడి వేగిపోతాడు, మళ్ళీ పైకి వచ్చాక యథాప్రకారంగా అవుతాడు, మళ్ళీ అందులో వేస్తారు. ఇలా ఒకరోజు కదట 10,000 సంవత్సరాలు వేగిస్తారు. ఈ మాట అనగానే లేచి నిలబడ్డారు ఏంటండి అమరవారు, అక్కడ వేగలేకపోతున్నారు ఆయన పాపం, అడిలిపోయారు ఈ దెబ్బకి, మొత్తం లేచి నిలబడిపోయారు, స్టాండ్ అయిపోయారు. నరకలోకం అంటే ఇలా ఉంటుందండి. కుంభీపాకంలో మనల్ని పకోడీలు, పుణుకులు, చల్ల పుణుకులు వేయించినట్టు, మిరపకాయ బజ్జీ వేయించినట్టు వేయించేస్తారు. భయంకరమైన నరకం అది. ఆ నరకాలన్నీ అనుభవించితే తెలుస్తుంది, అనుభవించకపోయినా నాకెలా తెలుస్తుంది అంటే ఎన్నోసార్లు సమాధి స్థితిలో ధ్యానంలో కళ్ళారా చూశాను. ఒకప్పుడు ఒక శిష్యుడు ఏడ్చాడు, అక్కడ ఏడ్చి పిలిస్తే వాడిని రక్షించడం కోసం అర్ధరాత్రి పూట కూర్చుని ధ్యానం చేసినప్పుడు నా కళ్ళెదురుగుండా ఇందులో వర్ణించిందంతా యథాతథంగా చూశాను. పాప నాగరాజన్ ఒకడు ఉండేవాడు మాతో పాటు, మీకు గుర్తుందో లేదో మనతో పాటు అక్కడక్కడ వచ్చాడు, లారీ డ్రైవర్ ఉండేవాడు, నైమిశారణ్యం వచ్చాడు వాడు, మీకు బాగా తెలుసు. అలాంటి వాళ్ళతో బాగా స్నేహం కూడా పాపం వీడికి, ఎందుకంటే కుర్రాడు పాపం వాడు. నిజంగానే లారీ డ్రైవర్గా ఉన్నప్పుడు చాలా చేశాడు పాప వాడు. వాడు చచ్చిపోయిన తర్వాత రోజు కల్లో కనపడేవాడు అండి, చిట్ట చివరకు ఒక రోజున అర్ధరాత్రి పాటు గుండెల మీద కూర్చుని గురువుగారు ఏ గురువుగారు అనేవాడు. మీకు తెలియదు నేను చాలా బాటలు పడ్డాను వాడితో పాపం, వాడికి గురుభక్తి. అందుకని అక్కడ యాత్ర పడినప్పుడల్లా ఇక్కడ నా గుండెల మీద కూర్చునేవాడు అర్ధరాత్రి అంటూ ఉంటే మావిడేమో ఏమిటండి అనేది. చివరికి ఓ రోజున వాడి కోసం వెళ్ళి తర్వాత మళ్ళీ ఆ మొత్తం ముడుపు అంతా అక్కడ చెల్లించేటప్పుడు వాడికి తర్పణాలు ఇచ్చాం. ఇప్పుడు హాయిగా సుఖంగా ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు స్వర్గలోకంలో రంభతోటి, ఓర్వసుతోటి, మెరకతోటి ఆడుకుంటున్నాడు. అప్పుడు నానా యాతన పడేవాడు వాడు కుంభీపాకంలో. ఈ నరకాలన్నీ శిష్యులు కొంతమంది నాకు కూడా చూపించేవారు అన్నమాట. ఏమి అతిశయోక్తి అనుకోకండి సుమా, ఎప్పుడూ కూడా ఇవాళ చెబుతున్నప్పుడు నిజంగా కుంభీపాకం ఉందా రౌరవం ఉందా అని అనిపిస్తుంది, కానీ అనుభవించినప్పుడు తెలుస్తాను వాడు. పద్మాగర్ గారు చెప్పారు గోకర్ణంలో 2017లో జూలై 5వ తారీఖు నాడు నేను వెళ్ళలేదు అంటారు అక్కడికి వెళ్ళాక. మీరు అనరు ఎందుకంటే గోకర్ణం వచ్చి పురాణం విన్నాక మీకు ఆ యోగం ఉండదు, నమ్మితే. నమ్మకపోతే మాత్రం చెప్పలేను. ఎందుకు చెప్తానంటే అన్ని నరకాలు పాపం అనుభవించింది అనుభవించింది అనుభవించింది. చిట్ట చివరి ఏం జరిగిందట, భూలోకంలో జన్మాంత సాథ బాల్యేపి విధ్వస్త పితృమాతృక. భూలోకంలో ఒక ముష్టి దంపతులకి పుట్టింది కూతురుగా. ఈ అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా వీధుల్లో, అలా అడుక్కునేటటువంటి వాళ్ళు ఇద్దరు దంపతులు ఉన్నారు, ఇద్దరు ముష్టి వాళ్ళే. ఆ ముష్టి వాళ్ళకి ఇది ముష్టి కూతురుగా పుట్టింది. ముష్టి వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు ఉంటాయండి. ముష్టి వాళ్ళకి ఆస్తి లేదనుకోకండి, అసలు భిక్షుకులకున్న ఆస్తి నన్ను అడిగితే కొంతమంది జమీందారులకు ఉండదు. ఓసారి ముషీరాబాద్ దగ్గర జ్ఞాన సరస్వతి ఆలయం దగ్గర ఓ ముష్టి ఆవిడ చచ్చిపోయింది. చచ్చిపోయాక ఆవిడ పక్కన చూస్తే ఆవిడ బ్యాంక్ అకౌంట్లో మొత్తం 14 లక్షల డిపాజిట్లు ఉన్నాయి. ఇంకా పక్కనే ఒక పాడు పడిపోయిన కుళ్ళు కొట్టే బొంతోటి ఉంది ఆవిడ దగ్గర. ఆ బంత నిండా 100 రూపాయల కట్టలు, 1000 రూపాయల కట్లు, 500 కట్లు. నా పక్కన ఉన్న శిష్యుడు అన్నాడు, అదేదో ముందే చూస్తే నేను బంత పట్టుకుపోయేవాడి అండి అన్నాడు. వాడిని అమ్మగడపాడు, ఆ సొమ్ము ఎందుకురా నీకు, దరిద్రపు సొమ్ము, ముష్టి సొమ్ముకే శాసి పడకరా అన్నాను వాడిని. ఈ శిష్యులు ఉంటారే, ఎన్ని చెప్పినా వాళ్ళకి అర్థం అవ్వదు. ముష్టి సొమ్ము మనకొద్దు బాబా, ఎందుకు వచ్చింది, వాళ్ళు ఎన్ని పాపాలు చేసి సంపాదించారు అంటే ముష్టి వాళ్ళు అడుక్కునంత దాచిందనమాట. చివరికి ఇదంతా ఆంధ్రా బ్యాంకు వాళ్ళు పట్టుకుపోయారు, గవర్నమెంట్కి వెళ్ళిపోతున్నారు అనుకుంటాను ఇలాంటి సొమ్ము అంతా. సరే ఏదో పోయింది అనుకోండి, అలాంటి వాళ్ళు ముష్టి వాళ్ళు అంటే వాళ్ళు సంపాదించి వాళ్ళు తినలేక దాచుకుని ఎవడికో అంటగట్టేసి పోతారు పాపం వాళ్ళు. ఆ ముష్టి దంపతులకి, అలాంటి దంపతుల్లో ఇద్దరు దంపతులకి ఇది కూతురై పుట్టిందనమాట. పుట్టడంతో జన్మాంధ, పుట్టుకతో గుడ్డిదై పుట్టింది. పూర్వం చేసిన పాపాలు ఉన్నాయిగా, పుట్టు గుడ్డిదై పుట్టింది. ఇది పుట్టగానే ముష్టి దంపతులు చచ్చిపోయారు, దాంతో దీన్ని పోషించేవాళ్ళు లేరు. అలాగే గుడ్డి దాని బాబోయ్ అని ఎలాగో బతికింది. ఈ బతుకుతూ 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 అక్కడి నుంచి ఒక ఊళ్ళో ఉండలేక రోగాల పాలయ్యి పాత పాపాల వల్ల అలమటించిపోయింది. ఓఢా నకేన చిద్దుష్ట మహాకుష్ఠరుజార్జిత, మంచి యవ్వనంలోకి రాగానే మహాకుష్ఠరుజార్జిత, మళ్ళీ కుష్ఠరోగం పట్టుకుంది పాత పాపం వల్ల, పుళ్ళు పడిపోయాయి. దాంతో అసలే గుడ్డిది, దానికి తోడు రోగం, ఎవ్వరూ దగ్గరికి రానిచ్చేవారు కాదు. బాబు ముష్టి కుష్టిదాని బాబు, గుడ్డిదాని బాబు అని అడుక్కునేది. ఊళ్ళో వాళ్ళు తిడుతూ ఉంటే ఈ ఊరు దాటి ఇంకో ఊరు, ఇంకో ఊరు దాటి ఇంకో ఊరు, ఇలా 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 గోకర్ణం వచ్చింది దాని అదృష్టం వల్ల. ఎక్కడొచ్చిందో యోగం అన్నమాట. కదాచిత్ సాథ చాండాలి గోకర్ణం చ మహాజనాన్ ఆయాస్యంతాం శివతిథౌ గచ్చతో బుబుదే అధ్వగాన్. ఓ శివరాత్రి వచ్చిందిట, శివరాత్రికి ఎక్కడెక్కడి నుంచి జనాలందరూ గోకర్ణానికి నడిచిపోతున్నారు, పూర్వకాలంలో నడిచిపోయేవారు కదా. అలా నడిచి పెడుతున్న జనములతో పాటు ఇది కూడా అడుక్కుని ఎక్కడైనా బతకచ్చు అని ఎక్కడికి వెళుతున్నారు బాబు అంటే గోకర్ణానికి అన్నారు. గోకర్ణం అంటే ఏమిటంటే ఈ పిచ్చదానిలో ఉన్నావు, అయినా ముష్టిదానివి నీకెందుకు అన్నారు కొందరు. కొంతమంది అలా కాదు, గోకర్ణంలో శివలింగం ఉంది, గణపతి ప్రతిష్ఠించాడు, అబ్బో అక్కడ చాలా బాగుంటుంది అన్నాడు. నువ్వెవరు బాబు అంటే గోకర్ణానికి జనాలంతా శివరాత్రికి తెగొస్తారు, వచ్చిన వాళ్ళు డబ్బులు వేస్తారు, అడుక్కోవడానికి పోతున్నాను నేను ముష్టి అండి అన్నట్ట. ఓహో అనుకుంది, ఈ ముష్టిదానికి ఓ ముష్టాడు దొరికాడు అనుకుని, బాబు బాబు మనం ఒక జాతి కదా, నువ్వు ముష్టాడివి నేను ముష్టిదాన్ని అనగానే నువ్వు నాతో పోల్చుకుంటావా, ఏ నేను అందంగా ఉన్న ముష్టాడిని, నువ్వు కుష్ఠ ముష్టిదాని అన్నాడు వాడు. ఫోన్లో ఎలా ఉన్నా మొత్తం మీద అందరూ ముష్టివాడమే కదా, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను గోకర్ణానికి పట్టుకుపో, నేను అడుక్కుని 4 రూపాయలు సంపాదించుకుని బతుకుతాను, తిండి లేక అల్లాడిపోతున్నాను అంది. సరే అయితే నాతో రా, కొంచెం దూరంగా రా, దగ్గరికి వచ్చేవంటే నీ రోగం నాకు అంటుకుంటుంది అన్నాడు వాడు. సరేనని కూడా వెళ్ళడం మొదలెట్టింది. మరి వాడితో వెళ్ళాలంటే ఎలాగా, వాడు ఏం చేసేవాడు అంటే కర్రని టప్పా టప్పా కొడుతూ ఉండేవాడు నేల మీద, ఆ దెబ్బల్ని పట్టుకుని ఈ గుడ్డిది గుర్తుపెట్టుకుని వాడితో కూడా వెళ్ళేది. దగ్గరికి మొత్తం రాకన్నాడు వాడు, ముట్టుకుంటే రోగం వస్తుందనే ఉద్దేశంతో. ఈ విధంగా ఒక ముష్టివాణ్ణి అనుసరించి ఈ ముష్టిది మొత్తం మీద శివరాత్రి పర్వదినన్నాడు ఈ గోకర్ణ క్షేత్రం చేరింది. ఏం అపూర్వ క్షేత్రం ఇది! శివరాత్రికి 2 రోజులు ముందు వచ్చి తర్వాత 2 రోజుల తర్వాత వెళ్ళేవారు ఎక్కువ మంది అనమాట. ఎక్కువ మంది ఈ భిక్షుకులు 5-6 రోజుల పాటు జనం వచ్చిపోతూ ఉంటారు కనుక డబ్బులు వస్తాయి కనుక వచ్చేవారు. ఆ వచ్చిన వాళ్ళలో ముష్టి వాళ్ళలో కూడా కంఠం ఎత్తి పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. శివ శివ శంభో భవభయహర శంభో, శివ శివ శంభో భవభయహర శంభో, హర హర శంభో భవభయహర శంభో, భవభయహర శంభో శివ శివ శంభో, శివ శివ శంభో అని వాళ్ళు పాడుతుంటే పాపం దీనికి శంభు అండం చేత కాదు కదా భాష రాక, శివ శివ చెంబో చెంబో అనేది. ఈ పక్కనున్న వాడు చెంబోయ్ కాదు, చెంబో అనకు, శంభో అనమంటే శంభో చెంబో అనేది, నీకు గొంతుకు కూడా ఇలా ఉందేమే బాబు అని వాడు విసుక్కున్నాడు. చివరికి ఈ విఘ్నేశ్వరుడికి ఇంద్రేశ్వరుడికి మధ్యలో ఉన్న ఒక సందులో, ఇప్పుడు మీరందరూ విఘ్నేశ్వరుడి దగ్గరికి మహాగణపతి దగ్గరికి వెళ్ళారు కదా, అక్కడ బయటికి రాగానే కుడివైపు కటకటాల్లో ఉన్నాయని ఇంద్రేశ్వరుడు, ఇంద్రుడు చేసిన మహాపాపానికి ప్రాయశ్చిత్తంగా ప్రతిష్ఠించాడు అని మీకు చెప్పాను. ఇంద్రుడు వృత్రాసురుణ్ణి చంపి ఆ పాప ప్రాయశ్చిత్తంగా ఇక్కడ ప్రతిష్ఠించాడు. భయంకరమైన మిత్రహత్య, బ్రహ్మహత్య, గురుహత్యాది పాపాలని తొలగించే అపూర్వమైన లింగం అది. అదిగో ఆ లింగానికి పక్కనున్న సందులో కూర్చుని, బాబు 2 నేత్రములు లేని దానిని తండ్రి రక్షించండి అని అరుచుకుంటోంది. వెళ్ళేవాళ్ళు పాపం జాలిబడి ఒప్పండో ఏదో ఒకటి చేతిలో వేశారు. డబ్బులు కంటే ఎక్కువ మంది అరటిపండు, కొబ్బరి చెప్ప, కొబ్బరి చెప్ప వాడికి ఇష్టం లేదనుకోండి దాని చెప్పు దాని దగ్గర పారేసేవారు. అసలే దాని దగ్గర చెప్ప, ఆ చెప్పలో కొబ్బరి చెప్ప. పాప అది అదే దాన్ని ఎలాగే పీక్కోలేక లాక్కోలేక తింటూ ఉండేది. ఏదో తిండి పారేసేవారు. ఒకరోజు ఒక తమాషా జరిగిందిట. శివరాత్రి అర్ధరాత్రి మరి కాసేపట్లో కాబోతున్నది. తతఃప్రభాతే సానారీ, శివరాత్రి అర్ధరాత్రి పూట ఆకలి ఎక్కువైపోతుంది. ఉదయము నుంచి ఆ పూట శివరాత్రి అవటం వల్ల ఎవరూ దాని ముష్టి చెప్పలో ఒక్క పైసా వేయలేదు, పండు వేయలేదు. శివరాత్రి నాడు ఎక్కువ మంది పరి లక్షణం ఏంటంటే ఉపవాసం ఉంటారు కదా, మరి అందులో ఆ రోజుల్లో కఠోర దీక్షతో ఉపవాసం ఉండేవారు. ఇప్పుడంటే ఉపవాసం అని పేరు చెప్పి పొద్దున్న ఇంత తినేస్తున్నారు, కానీ పూర్వకాలంలో మంచినీళ్ళు ఆచమన జలంబు దక్క అన్యజలంబు స్వీకరించకుండునది అన్నారు. ఆచమనం చేసే నీరు తప్ప ఇంకా తక్కిన నీరు తాకకుండా ఉపవాసం ఉండేవారు. పద్మపురాణంలో ఈ వచనం రాశారు. పద్మపురాణం అనే గొప్ప పురాణం ఉన్నది. ఆ పురాణం జనవరి 21వ తారీఖు నుంచి 5 రోజుల పాటు మంధనలో చెప్పబోతున్నాం. సంస్కృతంలో వేదవ్యాసుల వారు రాసిన పద్మపురాణం 80,000 శ్లోకాలతో ఉంటే ఇంకా ఇది 24,000 శ్లోకాలు, అది 80,000 శ్లోకాలు. దాన్ని తెలుగులో చాలా గొప్పవాడు చిదంబర శాస్త్రి అని ఒక ఆయన, పిసుపాటి చిదంబర శాస్త్రి గారని నేటికి 67 సంవత్సరాల క్రితం అనువాదం చేశాడు. ఆయన 1957లోనో 1951లోనో చచ్చిపోయాడు. ఆయన చాలా కాలం ఆయన చచ్చిపోయి ఆనాడు ఆయన స్వాతంత్రానికి పూర్వమే చాలా గొప్పవాడు. శతావధాని కూడా ఆయన అద్భుతంగా అనువాదం చేసిన వాళ్ళలో ఆయన ఒకడనమాట. మహాత్ములు ఉంటారు. తిండి లేక చాలా ఇబ్బంది పడ్డాడు ఆ పుణ్యాత్ముడు పాపం. బియ్యం ఇస్తే అనువాదం చేస్తానన్నట్టు ఆయన. దాంతో కొంతమంది పుణ్యాత్ములు రోజు అన్నం కోసం కేవలం బియ్యం రోజు ఒక్కొక్క ఇంటి వాళ్ళు వంతు వేసుకుని 1 కేజీ బియ్యం ఇస్తే ఆ కేజీ బియ్యాన్ని వాళ్ళు ఆవిడ వండి పెడితే ఇంకెవరన్నా తోచితే పప్పు ఉప్పు ఇస్తే ఈ అన్నం తింటూ పురాణం అనువాదం చేశాడు. డబ్బులు లేకుండా కేవలం బియ్యంతో అనువాదం చేసిన పుణ్యాత్ముడే. అలాంటి దరిద్రాలు అనుభవించినా సేవ చేశాడు ఆయన. ఆ పద్మపురాణంలో ఎంత బాగా రాస్తాడో ఈ కథని. ఆచమన జలంబు దక్క అన్యజలంబు స్వీకరింపకుండంగా అని ఆయన ఒక వచనంలో రాశాడనమాట. ఏకాదశి మహిమ కూడా ఎంత బాగా రాశాడు. ఏకాదశి అను శబ్దం బాకర్ణించినను చాలు నత్యంత భయ వ్యాకులిత చిత్తులగుచును ఆకడకును రాకయుందురంతకు నిభటుల్ అని కందపద్యంలో ఏకాదశి మహిమను రాశాడు ఆయన. ఈ పుణ్యక్షేత్రంలో మహాత్ముల్ని కవుల్ని మనం ఎప్పుడు అలా తలుచుకోవాలి. వేదవ్యాసుణ్ణి, పోతనగారు లాంటి కవుల్ని, శ్రీనాథ కవిని, ఇంకా ఎంతోమంది కవిత్వం రాసిన పుణ్యాత్ముల్ని, ఎంతో కష్టపడి పురాణ కథల్ని అనువాదం చేసిన వాళ్ళని మనం తలుచుకుని వాళ్ళకి నమస్కరించుకుంటే వారంతా పుణ్యలోకాల్లో ఉంటారు కనుక మనల్ని దీవిస్తారన్నమాట. మనం ఈ యుగంలో చేసుకుంటున్న అదృష్టం ఏమిటో తెలిసినా మీలో కొందరు చదవగలుగుతున్నారు, చదవలేకపోయినా కనీసం వినగలుగుతున్నారు. 7 రోజుల పాటు కుటుంబాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి భక్తితో 2 పూట్ల భగవంతుని కథలు వినగలుగుతున్నారంటే మీరు కూడా ఎన్నో జన్మల్లో చేసిన మహాపుణ్య ఫలితం అండి ఇది. ఈ చాండాలిని కథ ఎందుకు చెప్తున్నానంటే మీకు పాపం అసలే గుడ్డిది, తిండి లేక అల్లాడిపోతుంది, రోగంతో ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ బాధ. కుష్ఠరోగమే కాకుండా దానికి షుగర్ రోగం కూడా పట్టుకుందట. ఈ షుగర్ రోగం అని ఒక రోగం ఉందని పెద్దలు చెబుతారు. ఆ రోగం ఉన్నవాడికి ఆకలి తట్టుకోలేడు, వేళకి ఎంతో కొంత పడకపోతే మాత్రం ప్రాణం గజగజలాడిపోతుంది అనమాట. అందుకే వాళ్ళు పొద్దున్నే అల్లాడిపోతారు, చేతులు వణికిపోతూ ఉంటాయి. అలా ఈ రోగం తిరిగి పట్టుకుంది. దాంతో ఆకలి ఆకలి శివ శివ పక్కవాడు శివ శివ అంటుంటే ఇది కూడా శివ ఆకలి శివ ఆకలి అంది పాపం. కానీ ఆ పూట ఎవరో కూడా పండు వేయలేదు, కొబ్బరి చెప్ప వేయలేదు. దాంతో తిరిగి ముప్పు వచ్చింది. ఇంతలో అటుగా పెడుతున్నాడు ఒక ఆయన. ఇది ఏడుస్తుంటే దీని భాష వాడికి అర్థం కాదు, ఇదేమో సంస్కృతంలో ఏడుస్తోంది, వాడికి కన్నడం తప్ప ఏమీ రాదు. అందుకని ఇది ఆకలి అనే మాట వాడికి అర్థం కాక ఏదో అనుకుని చేతిలో ఉన్న బిల్వపత్రం వేసిపోయాడు. చేతిలో బిల్వపత్రం పడగానే ఆతృద్ధగా అది ఏమన్నా తినేదేమో అని పట్టుకు చూసుకుంది. దాని కళ్ళు లేవు కదా, అందుకని ఇలా నలిపి చూస్తే ఆకుని అర్థమైంది, చీ నా బతుకులు అయిపోయింది. ఆ అన్నము రామచంద్ర అంటుంటే అన్నం పెట్టుకుంటే ఎవడో ఆకు వేసాడు, ఇలా అయిపోయారు చివరికి జనం అని ఆకుని అలా విసిరేసింది. విసరగానే పక్కనే ఉంది ఇంద్రేశ్వరలింగం. శివరాత్రి పర్వదినం గోకర్ణక్షేత్రం ఇంద్రుడు బ్రహ్మహత్య శిశుహత్య గోహత్య ఇత్యాది మహాపాపములన్నిటినీ తొలగించే అపూర్వమైన లింగాన్ని తన పేరు మీదుగా ప్రతిష్ఠించాడు. ఆ ఇంద్రేశ్వర లింగం మీద ఈ బిల్వపత్రం పడింది అర్ధరాత్రి శివలింగోద్భవ కాలంలో. నేను అందుకనే మిమ్మల్ని రోజు అక్కడికి వెళ్ళండి, దాన్ని ముట్టుకోండి, మీకు మహాపాపాలన్నీ పాతకాలు తొలగిపోతాయని చెబుతున్నది కారణం అదే. గణపతి ఆలయం నుంచి బయటికి రాగానే ఇవాళ వెంకటేశ్వరరావు గారిని రంగారెడ్డి గారిని కూడా దాన్ని ముట్టుకోమని చెప్పాను దగ్గరికి తీసుకెళ్ళి కాసేపు. అత్యద్భుత లింగం అది. ఆ లింగం అలా కనబడుతున్నది. ఎన్ని యుగాల వండేవి మహానుభావుడు ఇంద్రుడు అంతటి వాడు త్రివిష్టపేశ్వరుడు ప్రతిష్ఠించిన లింగం. నాకు కూడా ఇంద్రేశ్వర లింగం ఉందని తెలుసు, అది ఎక్కడుందో తెలియదు. మొదటి రోజు రాగానే దర్శనానికి పెడుతుంటే అక్కడ ఒక పురోహితుడు కనబడ్డాడు, కనబడి ఇదే ఇంద్రేశ్వర లింగం అని చూపించాడు. మొట్టమొదటి రోజు నాకు చూపించబట్టి నేను మీకు చూపించగలిగాను. నాకు కూడా తెలిస్తే కదా మీకు చెప్పగలను, అహోమూలు వచ్చేదాన్ని నాకు తెలియకపోతే నేనేం చెబుతాను. దైవానుగ్రహం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఎవడు అడగకుండానే ఇది ఈ లింగం అని చెప్పారు ఆ రోజున. అందువల్ల పురాణములలో ఈ అందరి ఇంద్రేశ్వర లింగం ఉంది, గణపతి ఉన్నాడు, గోకర్ణేశ్వరుడు ఉన్నాడు, గౌతమేశ్వరుడు ఉన్నాడు, దత్తాత్రేయుడు ఉన్నాడని చెప్పినంత మాత్రం చేతన అది ఎక్కడుందో తెలియకపోతే నేను మీకు చెప్పలేను. కానీ ఎవరిని అడగక్కర్లేకుండా ఎవడో పుణ్యాత్ముడు ఎవరేమిటి ఈశ్వరుడే ఆ రూపంలో వచ్చి మనకి చెప్పాడు, లేదా వేదవ్యాసుల వారు చెబుతారు ఆ ఇద్దరు తప్ప ఇంకిక్కడికి వచ్చి చెప్పేవాడు మరొకడు ఉండట. అయితే వ్యాసుడు మనకి ఎవరన్నా చెబితే లేదా స్వయంగా ఈశ్వరుడు అన్నమాట. తర్వాత ఇంకొకటి కూడా ఉంది, లోపల ఆలయంలో నారదేశ్వరుడు చిన్న గుడి చూశారుగా, ప్రదక్షిణ చేసేటప్పుడు వీరభద్రుడికి వెళ్లే ముందు తలుపు తీసి మీకు చూపించాను, అది నారద ప్రతిష్ఠిత లింగం అన్నమాట. స్వయంగా నారదుడు రావణాసురుడిని పదే పదే కూడా ఉండి కూడా తప్పుదోవ పట్టించాను, ఎందుకైనా మంచిది వాడు ఎంత దుర్మార్గుడైనా అప్పుడప్పుడు వాడి కోసం తప్పుదోవ పట్టించవలసి వచ్చిందని ఈ లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడు. మనం కూడా ఎప్పుడైనా ఎవరికైనా మాట ఇచ్చి తప్పామనుకోండి తప్పకండి కావాలని, కానీ పొరపాటున మాట ఇచ్చి తప్పాం. ఎవరో ఒక ఆయన ఉన్నాడు చెరుకూరి సాంబమూర్తి గారికి గోదానం చేస్తానని మాట ఇచ్చాడు, బయటికి వెళ్ళాక మర్చిపోయాడు. ఇప్పుడు బ్రాహ్మడికి ఇస్తానని తప్పితే ఆ పాపం పాపమే కదా. మరి అలాంటి పాపాలు ఏమైనా ఉంటే ఇప్పుడు ఆ లోపల నారద ప్రతిష్ఠిత లింగాన్ని తాకితే ఆ పాపాలు పోతాయి, వాగ్దాన భంగ దోషం తొలగిపోతుంది అన్నమాట. అందుకని నారద ప్రతిష్ఠిత లింగానికి వెళ్ళాలి. ఇక ఇక్కడ నుంచి మీ అందరికీ బలే క్లూ ఇచ్చేసాను కదా. అందరూ కూడా ఇంకేముంది, వారణాసి రాఘవేంద్రుడికి ఉంగరం ఇస్తానండం, మా బయటికి వెళ్ళాక ఆ లింగాన్ని ముట్టుకోవడం చేయకండి. ఏదో పొరపాటు మర్చిపోతే అస్తమాటు కావాలని వాగ్దానాలు చెయ్యొద్దు. ఈయనకి ఎదగదలు ఆడిపోతాడు ఇక్కడ నుంచి, గురువుగారు అనవసరంగా చెప్పారు అని. ఏం పర్వాలేదు, మన వాళ్ళు చాలా మంచివాళ్ళు అయినా నీ దానం నీకు దక్కుతుంది, కంగారు ఏం పడకు. మొత్తం మీద ఏదైనా పొరపాటును తెలుసో తెలియకో వాగ్దాన భంగము చేస్తే తద్దద్భంగ దోష నివారణమవుతుంది నారదేశ్వర లింగాన్ని తాకితే. ఈ లింగములన్నీ ఒకదాని మించి ఒకటి, ఒకదాని మించి ఒకటి, చాలా గొప్ప గొప్ప అన్నమాట. మరొకసారి నమః పార్వతీపతయే హర హర మహాదే. ఇప్పుడు ఈవిడ చేతిలో ఉన్న పిల్వపత్రం ఏమైందనమాట, ఆ ఇంద్రేశ్వర లింగం మీద పడింది. పడ్డంతో ఆ క్షణం వరకు ఉన్న మహాపాపాలన్నీ పటాపంచలైపోయాయి. అగ్నిహోత్రములో వేయబడిన పూర్ణాహుతి నేతితో పాటు వేయగానే ఏమవుతున్నది, కాలి బూడిదైపోయినట్టుగా ఈవిడ పాపాలు పోయాయి. ఆ క్షణమే ఆవిడ ప్రాణం ఢామని పోయింది, ఒక్క దెబ్బకి కుప్పగూరి చచ్చిపోయింది. వెంటనే పాత పాపం ఉన్నంత వరకు ప్రాణం ఉంది, రోగంతో తీసుకుపోయే శరీరంలో ఉన్న ప్రాణం కాస్త ఈ బిల్వపత్రం ఇంద్రేశ్వర లింగం మీద పడ్డంతోటే పోయింది, ఢామని పోయింది అన్నమాట. ఆరుహ్య సువిమానంచ నేతం శివగణైర్ధృతం. వెంటనే ఆ సమయంలో ఆకాశం నుంచి దివ్యలింగం వచ్చేసింది. లింగాకారంలో ఉన్న ఒక విమానం అన్నమాట. అది చూడడానికి పైనుంచి కిందకు వస్తుంటే లింగంలా కనబడుతుంది, అదొక దివ్య విమానం. అందులో నుంచి శివకింకరులు పరిషదులు వచ్చారు. ఆ పార్షదులు వచ్చి ఈ ఆత్మని బయటికి తీసి అత్యంత పవిత్రమైన ప్రమదగణాలలో ఒక గణంగా మార్చి, శివుడి పక్కనే ప్రమదగణాలను ఉంటారు, వారి శరీరములు అందముగా తెల్లగా ఉంటాయి, పవిత్రంగా ఉంటాయి, అటువంటి శరీరంలో ఈ ఆత్మని ప్రవేశపెట్టారు. ఆవిడ ఆనందపడిపోయింది. మహాత్ములారా మీరెవరని అడిగితే, మేము శివకింకరులం, ఆహారం అబ్బక దొరక్క శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నావు, ఉండి పరమపాతకాలని తొలగించే ఇంద్రేశ్వర లింగం మీద పొరపాటున నువ్వు బిల్వపత్రం విడిచిపెట్టావు, దాంతో నీకున్న పాపాలు పోయాయి, ఇక నువ్వు శాశ్వతంగా కైలాసానికి వచ్చేయి అన్నారు. స్త్రీ గోకర్ణే శివత్యథౌ ఉపోష్య శివమస్తకే కృత్వా జాగరణం సాహి చక్రే బిల్వార్చనం నిశి. ఇది వాళ్ళు అన్నమాట. తిండి దొరక్క మాత్రమే ఉపవాసం ఉన్నావు, కావాలని ఉపవాసం ఉండలేదు. ఎవడో నీ చేతిలో పారేసిన బిల్వపత్రాన్ని విసుక్కుంటూ పారేసావు, అది కూడా భక్తితో వేయలేదు ఇంద్రేశ్వరుడి మీద. ఈ విధంగా బిల్వార్చనం నిశిచక్రే అర్ధరాత్రి అందు బిల్వార్చనము చేసిన మహాపుణ్యం నీకు దక్కింది, దాంతో నీ పాపాలు పోయాయి, శాశ్వత కైలాసం నీకు అబ్బింది అన్నారు. అంత గొప్ప లింగం ఈ ప్రాంతం గోకర్ణక్షేత్రంలో. తెలిసి కానీ తెలియక కానీ ఒక బిల్వపత్రాన్ని ఇక్కడున్న ఏ లింగం మీద పెట్టినా అటువంటి వాడు శివరాత్రి నాడు ఉపవాసం ఉన్న పుణ్యం పొందుతాడు. శివరాత్రి నాడు శరీరం విడిచిపెట్టిన వాడికి వచ్చే పుణ్యం మనకు లభిస్తుంది. కొన్ని వేల సంవత్సరముల పాటు ఉపవాసముండి జాగరణముండి పంచాక్షరీ మంత్రం చేసి శివాలయాన్ని ప్రతిష్ఠించిన వాడు పొందే పుణ్యం గోకర్ణంలో ఒక్క బిల్వపత్రం ఇక్కడున్న ఏ లింగం మీద వేసినా ఆ పుణ్యం వచ్చేస్తుంది వాడికి. అందుకని గోకర్ణములో తప్పక ఇక్కడికి వచ్చిన వారు ఒక్క ఆకైనా వెయ్యాలి. అక్కడ బిల్వపత్రాలు అమ్ముతున్నారు కదా, బోల్డ్ డబ్బులు ఖర్చు పెడతాం కానీ ఆకుకోవడానికి కొంచెం పిసురు కొడతాం వహించక ఒక్కకైనా కొని క్రమంగా మళ్ళీ సాయంత్రం వెళ్ళేటప్పుడు గరిక మాత్రమే ఇవ్వండి. ఇక్కడ ఇక్కడ విఘ్నేశ్వరుడికేమో బిల్వపత్రాలు వేసేస్తున్నారు, విఘ్నేశ్వరుడి మిగతా కేవలం ఇక్కడ గోకర్ణములో గరికతో మాత్రమే పూజ చేయాలి, అదొక నియమం. అప్పటికీ పురోహితుడు అరుస్తూనే ఉన్నాడు మిగతా వద్దో ఇక్కడ బయట పోసేయండి అని. అయినా వాడి మాట వినము మనం, అబ్బే ఎవడికోడే పండితులం కదా, ఎందుకంటే గురువుగారి పురాణాలు 10 సార్లు వినేసి చెప్పేస్తున్నారు కనుక ఎవరికి వాడే పండితులు అయిపోతున్నారు. అలా కాకుండా ఇక్కడ విఘ్నేశ్వరుడి మీద కేవలం గరికే వెయ్యాలి. ఇంకా మిగతా పువ్వులు బిల్వపత్రాలు ఉన్నాయే అవి మొట్టమొదట ఇంద్రేశ్వరుడి మీద ఒకటి. లోపలికి వెళ్ళాక మీకు చాలాసార్లు చెప్పాను దత్తాత్రేయుడికి పక్కనే ఉన్న ఈశ్వరుడు గౌతమేశ్వరుడు, గౌతమేశ్వరుడి మీద వెయ్యండి, గోహత్యాది పాపాలు తొలగిపోతాయి. ఆ తర్వాత లోపలికి వెళ్ళండి, మహానుభావుడు అసలు మహాబలీశ్వరుడు కనపడతాడు. మహాబలేశ్వరుడు మహాబలీశ్వరుడు రెండు పేర్లు ఆయనకి సిద్ధమే, బలము కలిగిన వాడు బలి, బలి అయిన ఈశ్వరుడు గనక మహాబలీశ్వరుడు. మహాబలమునకు అధిష్టాన దేవత అంటే మోక్షానికి అధిష్టాన దేవత గనక మహాబలేశ్వరుడు. మహాబలము అంటే మోక్షం, మోక్షం కేవలం శివుడే ఇస్తాడు. కాబట్టి ఆ గోకర్ణేశ్వరుడికి మహాబలేశ్వరుడు అని కూడా పేరు. ఆయన మీద బిల్వపత్రాలు వెయ్యండి, పుష్పాలు వెయ్యండి, చెయ్యిన గుంటలో పెట్టి తెప్పండి, ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకోండి, ఇక మీకు ఏ దోషము ఉండదు. తర్వాత నారదేశ్వరలింగానికి నమస్కారం చెయ్యండి, ప్రతిజ్ఞాభంగ దోషం పోతుంది. వీరభద్రుడికి నమస్కారం చెయ్యండి, ఎముకలకి సంబంధించిన రోగాలు ఏమైనా ఉంటే పటాపటా పోతాయి. మనందరికీ అస్థిగతమైన రోగాలు కొన్ని ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇటువంటి వాటిని తొలగించుకోవడానికి లోపలున్న వీరభద్రేశ్వరుడికి నమస్కారం చెయ్యాలి. ఇంకా తామర గౌరి గురించి ముందే చెప్పాను కదా, అమ్మవారు అక్కడ తామ్రవర్ణంలో ఉండేటటువంటి రాగిరేగుతో తయారు చేయబడిన అమ్మవారి కవచం ఉన్నది కనుక ఆ తామర గౌరికి కుంకుమ పూజ చేసుకుంటే సకల సౌభాగ్యాలు లభిస్తాయి. అక్కడ నుంచి బయటకు వచ్చాక చిన్న నందికి ఎదురుగుండా బుజ్జి లింగం ఉందే, అది ఆత్మలింగానికి ప్రతీక అయిన సూక్ష్మలింగం. ఆ లింగాన్ని ముట్టుకుంటే కూడా ఆత్మలింగాన్ని ముట్టుకున్నట్టే. అక్కడ దీపారాధన చెయ్యండి, కుబేరుడికి ఉన్నంత ఐశ్వర్యం వస్తుంది. కుబేరుడు ఏ స్థానం పొందాడో ఆ స్థానం పొందుతాడని ప్రారంభంలోనే చెప్పాను, కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ విధంగా ఇక్కడున్న సమస్త లింగాల్ని స్పృశించండి. ఆ తర్వాత రామతీర్థం, రాముడు స్వయంగా స్నానం చేసిన దివ్యస్థలం, సతీదేవి కూడా రాముడు స్నానం చేసిన అక్కడికి వచ్చి స్నానం చేయబట్టే మళ్ళీ తిరిగి పార్వతిగా పునర్జన్మ పొందింది. అంటే సతీదేవి కూడా అక్కడ స్నానం చేసింది. ఆ కొండ పైకి ఎక్కితే భరతుడు ప్రతిష్ఠించిన లింగం ఉన్నది. ఆ లింగం వెనకాతల 3 గాథలు ఉన్నాయి. ఒకటి, ఒక భరతుడు ఎవరంటే జడభరతుడు అని పేరు కలిగిన ఒక ఆయన కథ విన్నారు మీరు. పూర్వకాలంలో ఒక మహానుభావుడు స్వయంభూ మను వంశంలో భరతుడు అని పేరు కలిగిన ఒక ఆయన వైరాగ్యంతో తపస్సు చేశాడు. ఆయన తపస్సు చేసిన స్థలం అదేం సామాన్యమైంది కాదు. ఆయన ప్రతిష్ఠించిన లింగం ఆయన పేరు మీదుగా భరతేశ్వర లింగం ఉంది. ఇందాక మీరు రామతీర్థంలో స్నానం చేశారు కదా, డబా డబా పడుతున్న జలపాతంలో అక్కడ కొండమెట్లు ఎక్కితే పైన ఉన్న భరతేశ్వరుడు. ఆ తర్వాత మళ్ళీ శకుంతల కొడుకు భరతుడు కూడా దాన్ని ప్రతిష్ఠించాడు పునఃప్రతిష్ఠ. ఇద్దరు భరతుల పేరు మీదుగా అది భరతేశ్వర లింగం అని పేరు పొందింది. అక్కడ స్నానం చేయడం వల్ల ఆ తదనంతరం ఆ భరతేశ్వరుని చూడడం వల్ల మనకి అపకీర్తి రాదు జీవితంలో, ఎప్పుడు సత్కీర్తే వస్తుంది. తెలుసో తెలియకో కొంతమందికి ఎప్పుడు ఎన్ని మంచి పనులు చేసినా చెడ్డ పేరే. ఆహరికి పెళ్ళాం కూడా భర్త కష్టపడి చీర పట్టుకొస్తే పట్టుకొచ్చావులే ముష్టి చీర ఎక్కడో ఎత్తుకొచ్చావు అంటుంది. ఇదేం కర్మ, పాపం కష్టపడి చీర పట్టుకొచ్చాడా, మళ్ళీ మొగుడిని భార్య తిడితే వాడు ఎంత బాధపడతాడు. అలాగే భార్యామణి కష్టపడి ఏ పకోడియో చేసి పెట్టింది అనుకో, చేసేవలే దరిద్ర పకోడి అని వాడు తిడతాడు. ఈ విధంగా తిట్లు తింటూ అపకీర్తి పొందేవాళ్ళు ఎవరైనా ఆ భరతేశ్వర లింగాన్ని చూస్తే ఇక ఇంట్లోకి వెళ్ళాక అట్లు తింటారు, చివాట్లు తినరు. ఈ విధంగా వాళ్ళకి అపకీర్తి ఏదైనా ఉంటే తొలగిపోతుందన్నమాట. మీలో ఎప్పుడైనా అనవసరంగా అభాండాలు నెత్తి మీద పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొత్తండి, అబ్బే అది ఎత్తరం. అభాండాలు తొలగాలంటే ఆవిడ మంచి ఆవిడండి, ఒక్క ఆవిడ ధర్మం చేయొత్తింది, నాకు అప్పుడప్పుడు అభాండాలు వచ్చి పడుతున్నాయని. అలాంటి వాళ్ళు భరతేశ్వర లింగాన్ని దర్శనం చేసుకుంటే ఆ అభాండాలు పోయి అపకీర్తి పోయి సత్కీర్తి లభిస్తుంది. దాంతోపాటు ఇక్కడ శనైశ్వరుడు కూడా స్వయంభూయే. వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళండి. వెంకటేశ్వరుడు అంటే తర్వాత జనాల చేత ప్రతిష్ఠింపబడిన వాడు. శనైశ్వరుడు మాత్రం తనంత తానే ఇక్కడ శివుడిని ఒకప్పుడు పరీక్షించాడు ఆయన. దానికి కూడా పెద్ద కథ ఉన్నది. ఒకప్పుడు శని శివుడి దగ్గరికి వెళ్ళాడు, నేను పట్టుకున్నానంటే నువ్వైనా సరే అతలా కొతల అయిపోతావు అన్నట్ట. పాపం శివుడు నన్ను పట్టుకొద్దురే బాబు అన్నాడు. ఏమైనా సరే నేను పట్టుకుంటాను అన్నట్ట. అనగానే వీడి దుర్మార్గుడు ఎక్కడొచ్చి పట్టుకుంటాడో అని శివుడు కైలాసాన్ని విడిచిపెట్టి దండకారణ్యంలో తలదాచుకున్నాడు. మర్రి త్వరలో బుర్ర పెట్టి తలదాచుకున్నాడు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా మర్రి త్వరలో తలదాచుకుని అమ్మయ్యా అని బయటకు రాగానే నవ్వుతూ శనిగారు కనబడ్డారు. ఏమి శని, ఈరోజంతా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా నన్ను పట్టుకుంటానన్నావు, కహా అన్నాడు ఆయన. కహా ఏమిటి, నువ్వు ఎహా ఉన్నావు కదా, అదే నా శని ప్రభావం అన్నాడు ఆయన. నేను నిన్ను పట్టుకోబట్టే కైలాసంలో సింహాసనం మీద టీవీగా కూర్చుని జనమంతా బిల్వపత్రములు వేస్తూ ఉండగా, నమశివాయాన్ని స్తోత్రం చేస్తూ ఉండగా, స్తోత్ర పాఠాలు అందుకోవలసిన పరమేశ్వరుడు దిక్కులేక దండకారణ్యంలో మర్రి త్వరలో బుర్ర దాచుకున్నాడంటే ఇదేగా శని ప్రభావం అన్నాడు. హారిదొంపదేగా అనుకున్నాడు ఆయన. ఆ తర్వాత శివుడి యొక్క వంశతో పుట్టిన హనుమంతుడి వల్ల చాలా దెబ్బలు తిన్నాడు శని. ఆ కథ అంతా ఇప్పుడు చెప్పక్కర్లా, అది సంపూర్ణ హనుమ చరిత్రలో మీరు విన్నారు, వినకపోతే ఈసారి విందురు కానీ భవిష్యత్తులో. శని తర్వాత పశ్చాత్తాపడి ఈశ్వరుడు కాశీలో నేను ఆయన లింగాన్ని ప్రతిష్ఠించి పూజిస్తే మెచ్చి నాకు ఈ గ్రహాన్ని స్థితి ఇచ్చాడు. శని శనిగ్రహం ఎలా అయ్యాడు అంటే ఈశ్వరానుగ్రహం వల్ల, శివానుగ్రహంతో గ్రహం అయ్యి పదవి ఇచ్చిన శివుడికే వెన్నుపోటు పొడిచానే అని బాధపడి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి స్వయంభూ అయి శివుణ్ణి పూజించాడు 9 రోజుల పాటు. అప్పుడు శివుడు ఆయన్ని అనుగ్రహించాడు. 9 రోజుల పాటు శివ నిన్ను పూజించి నిన్ను పరీక్షించి నిన్ను త్వరలో కూర్చోబెట్టిన పాపానికి ప్రాయశ్చిత్తం పొందాను కదా, నన్ను ఏదన్నా మంచి పని చెయ్యమని ఆశీర్వదించు అంటే నువ్వు ఇక్కడ నీ అంతటి నువ్వే ఒక విగ్రహ రూపం ధరించి ఇక్కడికి వచ్చిన భక్తులు దర్శించగానే వాళ్ళకి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దోషాలు తొలగించు అని ఆజ్ఞాపించాడు శని. శనిడి శివుడు అదిగో ఆనాడు కృతయుగంలో ఎప్పుడో మహానుభావుడు శని తనంత తానే శివాజ్ఞతో ఒక చిన్న విగ్రహ రూపం ధరించి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాడు. ఆయన్ని దర్శించారంటే మీకు ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వంటి శని దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక మీకేం బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. శనిగారంటే చాలా ఆనందపడిపోవచ్చు. షేక్ హ్యాండ్ వచ్చే మీదట ఆయనతో ఆయన దెబ్బకి షేక్ అయిపోవాల్సిన అవసరం ఉండదన్నమాట. అంతటి గొప్ప క్షేత్రం శనైశ్వర క్షేత్రం. ఆరోగ్యమిచ్చే సూర్యభగవానుడు ప్రతి అమావాస్య నాడు వచ్చి ఇక్కడ శివుణ్ణి పూజించేవాడు. ఆ సూర్యభగవానుడు కూడా అశ్వత్థ వృక్షం దగ్గర ఉన్నాడు. ఆయన్ని కూడా చూడండి. ఇవన్నీ ఇక్కడికి వచ్చాక తప్పక చూసి తీరవలసినవి. గోకర్ణం యొక్క మహిమని ఆదిశేషుడు కూడా వర్ణించలేడు. అయినా కొంతవరకు మనం ఈ పూట చెప్పుకున్నాం. ఈ రోజు నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా వెంకటేశ్వర గారు మీ వెంట ఎప్పుడు గురువు గారు ఉంటారు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఈ రోజు నుంచి మీకు జాతా శౌచ మృతా శౌచాదుల భయము లేదు. ఒక్క భార్య బయట ఉన్నప్పుడు మాత్రమే ఆవిడ ఇంట్లోకి రాకుండా ఉంటే చాలు. మీరు శ్మశానాలకు వెళ్ళొచ్చినా, లేక మీ ఇంట్లోకి ఎవరైనా మైలు వాళ్ళు వచ్చి కూర్చున్నా, లేక మీరు బస్సుల్లోనో కారుల్లోనో మైలు వాళ్ళతో ప్రయాణం చేసినా, రైల్లో వచ్చినా, విమానంలో పక్కవాడు కూర్చున్నా, వీళ్ళకి సంబంధించిన అశుచులు మీకు అంటవు. ఎందుకంటే గోకర్ణంలో మీరు అలాగ ఇవాళ అభిషేకాలు చేసుకున్నారు కనుక. మీకు ఎప్పుడైనా మళ్ళీ అనుమానం వచ్చినప్పుడు, ఒకవేళ పొరపాటున అశుచి వస్తుంది అనుకున్నప్పుడు జై గురుదేవ అనుకోండి. అహం నిత్య శుచిహి, మళ్ళీ చెప్పండి మంత్రం రాసుకోండి, అహం నిత్య శుచిహి అంతే. ఈ మాట అనుకోండి, ఇది ఒక మహామంత్రం. ఈ మంత్రాన్ని వాళ్ళు మీకు ఉపదేశించారనుకోండి, ఇది చేసుకోండి, ఇతరుల వల్ల మీకు నష్టం రాదు. ఒక్క మీకు వచ్చినప్పుడు మాత్రమే ఆ శుచిని పాటించండి. ఈరోజు నిర్భయంగా ఉండండి. ఈ పూట మనం కాసేపు గోకర్ణ మహిమ చెప్పుకున్నాం. సాయంత్రం యథాప్రకారంగా 4 గంటలకు వచ్చేయండి. అపూర్వమైన పార్వతీ కళ్యాణ ఘట్టం ఇంకా మనకు ఆగింది. అమ్మవారు తపస్సు చేస్తోంది, శివుడు పరీక్షించడానికి వచ్చాడు. ఆ ఘట్టం సాయంత్రం 4 గంటలకు మళ్ళీ మనం యథాప్రకారంగా ముచ్చటించుకుందాం.